गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अखंड मंडलात् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः మనమందరము కూడా దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర తిరుపతిలో జరగబోయేటువంటి అశ్వమేధ మహాయజ్ఞము గురించి అవగాహన చేసుకోవటానికి కావలసినటువంటి క్లాసెస్ జరుపుకుంటున్నాం మనం. దేవ సంస్కృతి అంటే ఏంటో చెప్పుకున్నాం మనం. దేవ సంస్కృతి అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రకరకాల పండుగలుగా రకరకాల పర్వములుగా రకరకాల వ్రతాలుగా షోడశ సంస్కారాల ఆధారముగా జీవించేటటువంటి విద్య. ఈనాడు ఆ విద్య మనము మర్చిపోయాము. ఒక పాణిగ్రహణ సంస్కారము యొక్క కర్మకాండ మాత్రమే మిగిలి ఉన్నది. పాణిగ్రహణ సంస్కారము లేదు. సంస్కరింపబడుట అనేది అర్థం చేసుకోండి ఇవాళ ఇప్పుడు ఈ క్లాసులో. మీరు సంస్కరింపబడుట అంటే ప్యూరిఫికేషన్, సూర్యకిరణాల స్పర్శతో మురికి నీరు గంగ యొక్క నీరు సమానంగా బాష్పీకృతం అవుతాయి. చెప్పింది అర్థమైందా మీకు? సూర్యకిరణాల వల్ల మురికి గుంటలో ఉన్నటువంటి పరమ ప్రమాదకరమైనటువంటి దుర్గంధభూరితమైనటువంటి నీరు ఆవిరవుతుంది, గంగ యొక్క నీరు కూడా ఆవిరవుతుంది. ఆవిరైపోయిన తర్వాత రెండు నీళ్లు సమానమైనటువంటి స్వచ్ఛత పొంది ఉంటాయి. కానీ జరిగిందేంటి? ఆ సూర్యకిరణ సంపర్కం వల్ల మురికి గుంటలో ఉన్నటువంటి నీరు కూడా గంగ నీరు ఆవిరి అవుతే ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో అంత మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఇది సంస్కరింపబడటమంటే. సంస్కరింపబడటమంటే పరమ కిరాతకుడైనటువంటి రత్నాకరుడు అనేటటువంటి ఒక దస్యువు, ఒక డెకాయ్, ఒక డాకు ఏమయ్యాడు, వాల్మీకి అనేటటువంటి ఒక మహాత్ముడుగా రూపాంతరణ చెందాడు. రూపాంతరణ చెందటం అనేది కేవలము ఒక చిన్న సంఘటన మాత్రమే జరిగింది. ఏమిటా సంఘటన జరిగింది? అతను నారదుడు యొక్క స్పర్శ పొందాడు. ఆ తర్వాత నారదుడు మళ్ళీ వాల్మీకిని కలిసినట్టు మనకి ఎక్కడ డీటెయిల్స్ దొరకవు మనకి కదా. కానీ ఆ ఒక్క స్పర్శ మనం పొందగలిగితే అతని జీవితం అయిపోయింది, సంస్కరింపబడినది. ఇది సంస్కరింపబడటం అంటే దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర. అలాగా ఈ విశేషమైనటువంటి దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి మనము రెండు రకాలైనటువంటి వర్గాలుగా పుట్టాము. మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి, మీ మీద చాలా పెద్ద బరువు మోపబడి ఉన్నది, బాధ్యత మీ మీద ఉన్నది. ఇందువల్ల ఈనాడు పుట్టినటువంటి వ్యక్తులు రెండు రకాలైనటువంటి వ్యక్తులు పుట్టారు. ఎప్పుడు ఎప్పుడు యుగము మారవలసి ఉన్నదో అప్పుడు అప్పుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులు పుడుతూ ఉంటారు. ఒకళ్ళు రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలగు వారు, ఇంకొకళ్ళు వాళ్ళని సంహరించటానికి పుట్టినటువంటి వాళ్ళు. అంతేగా రామాయణ కాలంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులే ఉన్నారు, రాముడు కానీ రాముడి సేనలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంకోళ్ళెవరు రాముడితో కానీ రాముడి సేన ద్వారా చనిపోయేటటువంటి వాళ్ళు. అంతేనా? ఇప్పుడు మనం ఏ వర్గానికి చెందిన వాళ్ళము అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. మహాకాలుని యొక్క సేనలో భాగంగా జీవిస్తూ కునీతులు, కుసంస్కారాలు, అవాంఛనీయమైనటువంటి పరిస్థితులను పీకి పారేయటానికి మీరు పుట్టారా? లేకపోతే ఆ కునీతులు ఆ కుసంస్కారాలలో మీరు పాలు పంచుకుంటూ మిమ్మల్ని పీకి పారేయటానికి పుట్టినటువంటి వాళ్ళ ద్వారా పీకి పారేయించుకుంటారా? స్పష్టంగా రెండే రెండు ఉన్నాయి. మీకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. మహాభారత యుద్ధంలో కానీ రామరావణ యుద్ధంలో కానీ మీకు ఆల్టర్నేటివ్ లేదు. ఇద్దరు ఆల్టర్నేటివ్స్ తీసుకున్నారు మహాభారత యుద్ధంలో. ఎవరు వాళ్ళిద్దరూ? బలరాముడు, ఉద్ధవుడు. వాళ్ళిద్దరూ పాపము ఈనాటికి ఆనాడు పాలు పంచుకోకపోవటం వల్ల ఒకడు శిలాయి పర్వతాకారంలో ఆ బరువుని మోయటానికి తిరుపతి కొండలుగా మారాడు. బలరాముడికి ఆదిశేషుడికి సంబంధం తెలుసు కదా, అంచేత నేను ఆ వివరణ మీకు ఇవ్వక్కర్లే. అంచేత యుద్ధంలో పాలు పంచుకోకపోవటం వల్ల శ్రీకృష్ణుడితో పాటు పుట్టిన రాముడితో పాటు పుట్టినప్పటికీ ఏం కర్మ పట్టింది? ఖనిజముగా రాయి వలె పడి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆదిశేషుకే ఆ కర్మ పడితే, ఏ కర్మ పడితే? యుద్ధములో పాలు పంచుకోకపోవటం వల్ల. మరి ఉద్ధవుడికి ఏం కర్మ పట్టింది? ఈకే గారి పుస్తకాలు చదివిన వాళ్ళకి ఉద్ధవుడికి పట్టిన కర్మ ఏంటో అర్థమవుతుంది. భాగవతం కనుక మనం చదివితే ఉద్ధవుడికి పెట్టినటువంటి కర్మ ఏంటో మనకు అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణుడికి చాలా సహచరులే. అంచేత మీకు మాకేం పట్టిందిలే అని చూస్తూ ఊరుకుంటే రాళ్ళు రప్పలు అవుతారు. లేదు మీరు ఏదో విధంగా సహకరిస్తాము అంటే ఉడతలాగా సహకరించినా మీ పేరు చిన్న స్థాయిగా వెళ్ళిపోతుంది. హనుమంతుడిలాగా సహకరించగలిగితే ఇంకా మంచిది. ఈ మధ్యన అనేక రకాలైనటువంటి గందరగోళాలు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి గందరగోళాలు అంటే మనం ఎక్కడున్నామో మనం తెలుసుకోలేని స్థితి. కానీ ఎక్కడున్నా మనకు ఒకటి ఏం తెలుసు అంటే మనం మహాకాలుడి యొక్క సహచరులము. మహాకాలుడి యొక్క సహచరం అయినప్పుడు ఈ 5 సంవత్సరాలు, అసలు చెప్పింది 212 వరకు ఉంది టైం, కానీ నేను 5 సంవత్సరాలే ఎందుకు చెప్తున్నాను అంటే నాకు నాతో సంబంధం ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల టైం మాత్రమే ఉన్నది. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం ఏమి చేయదలుచుకున్నాం, ఏం చేయదలుచుకున్నామో చాలా స్పష్టంగా చెప్తున్నాను కదా. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర. ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర అంటే ఏమిటో ఇవాళ చాలా జాగ్రత్తగా ఒక దీక్ష తీసుకుని దానిని మాత్రం మీరు ఇంకా మరవకండి. అనేక సార్లు చెప్పాను నేను, రకరకాలుగా దాన్ని చెప్తూ వచ్చాను నేను. మీరు శ్వాస రూపి అయినటువంటి అశ్వమును, శ్వాస అనేటటువంటి గుర్రమును, శరీరం అనేటటువంటి రాష్ట్రము యొక్క 72,000 నాడులలో సంచరింపటము చేతక అనేటువంటి వాడు అశ్వమేధ యజ్ఞం ఎలా చేస్తాడు అని గురువుగారు ఒక ప్రశ్న వేశారు. ఇవాళ అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞ అవగాహన శిబిరములో దీన్ని మళ్ళీ మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. నిరంతరము నా యొక్క శ్వాస మీద గమనిక ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి అశ్వమేధము చేయగలడు. మరి మిగతా వాళ్ళు చేయలేరా? మీరా గాభర పడక్కర్లే. మనకి తెలియకపోయినా సామూహికంగా జరిగేటటువంటి అశ్వమేధ యజ్ఞంలో కావలసినటువంటి ఫలితాలు వస్తాయి. కానీ ఈ విధమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయి. ఏంటి మన ఉద్దేశం మర్చిపోకండి, మహాకాలుడు దశావతారాల రూపంలో కల్కి అవతారం అనేటటువంటి నిష్కళంక అవతారములో, గురుసత్తా అనేటటువంటి అవతారములో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయము ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఉండకూడదు. ఏంటి లక్ష్యము? మనిషి అమరుడైపోవాలి, మనిషి మృత్యువును జయించాలి. సమృత్యుం తరతి, సమృత్యుం తరతి. అఖండ జ్యోతి మొదలెట్టినప్పుడు గురువు గారు ఫ్రంట్ పేజీలో రాశారు, స్వర్గాన్ని భూమి మీద దింపటానికి కాదు, భూమిని స్వర్గముగా మార్చటానికి ఈ శక్తి అవతరించింది అని. మనకి గురువుల భాష ఒక పట్టాన అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పింది మీరు మళ్ళీ మళ్ళీ మననం చేసుకోండి. అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞము గురించి మీకు పరిపూర్ణ అవగాహన రావాలి అంటే, అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞం మాట జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. అక్కడ డెఫినేషన్స్ ఏమిటి? గాయత్రి శక్తి చేసేది స్వర్గాన్ని భూమి మీద దింపటానికి కాదు, నేను ఈ అఖండ జ్యోతిని పెట్టినది. చాలా స్పష్టంగా ఆయన ఏం రాశారు అంటే, భూమిని స్వర్గంగా మార్చడానికి గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తున్నాను. తేడా అర్థమైందా మీకు? మళ్ళీ జాగ్రత్తగా వినండి, స్వర్గమును భూమి మీద దింపుటకు గాయత్రి మంత్రాన్ని నేను ఉపయోగించటము లేదు, భూమిని స్వర్గంగా మార్చడానికి నేను గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తున్నాను. ఇది మీరు మహాకాలుని యొక్క సహచరులుగా, గురువు యొక్క ప్రజ్ఞాపుత్రులుగా, గురువు యొక్క ఆ అఖండ చేతనత్వాన్ని అర్థము చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఇది మీరు చెప్పగలగాలి. గాయత్రి అనేటటువంటి శక్తి భూమిని స్వర్గముగా మార్చగలదు. అరవిందో కూడా అదే మాట అన్నాడు. ఆయన గాయత్రి అనలేదు, సావిత్రి అన్నాడు. ఆయన రాసినటువంటి మహాకావ్యము సావిత్రి. ఎన్ని సంవత్సరాలు ఆయన రాశాడో తెలుసా మీకు? అది 49 సంవత్సరాలు రాశాడు ఆయన. ఆయన ఎలాంటి వ్యక్తో తెలుసా మీకు? ఆయన పెన్ను పట్టుకుంటే ఏకధారగా పెన్ను కదిలిపోతూ ఉండేది. ఆయన ఇన్ట్యూషన్ ప్రజ్ఞల్లోంచి ఆచూగా భాష ప్రవహించేది. ఇక్కడ పేజీలో ఇంగ్లీష్ వర్డ్ స్టార్ట్ చేస్తే 5వ పేజీలోనూ 6వ పేజీలోనూ ఫుల్ స్టాప్ వస్తుంది ఆయనకి. అంటే ఏంటి, 5-6 పేజీల సెంటెన్స్, ఒకే సెంటెన్స్, మధ్యన ఆగదు, కరెక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. ఆర్య అనేటటువంటి ఒక మ్యాగజీన్ ఆయన సంపాదన చేస్తూ ఉండేవాడు. భగవద్గీత మీద అనేక పుస్తకాలు రాశాడు ఆయన. ఎక్కడా పెన్ను ఆగదు ఆయనకి. అలాంటి ఆయన సావిత్రి అనేటటువంటి కావ్యాన్ని 49 సార్లు సవరించాడు. మామూలు సవరణ కాదది, మీకు అర్థమైంటుంది. ఆ సవరణ చేస్తున్నప్పుడు ఆయన రాసినటువంటి మొట్టమొదటి వాక్యము ఏమంటే, ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ద గాడ్స్ అవే. దేవతలు నిద్ర లేవటానికి ముందు ఉన్నటువంటి కాలం ఇది. దేవతలు నిద్ర లేస్తే స్వర్గం అవుతుంది, దేవతలు నిద్రపోతే నరకం అవుతుంది. సావిత్రి గురించి ఆయన రాసినటువంటి మొదటి లైన్ అది, ఇట్ వాజ్ ది అవర్ బిఫోర్ ది గాడ్స్ అవే. అంచేత మాకు చదువులు దెబ్బతింటున్నాయి, మాకు ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి, మేము ఇది చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు మహాకాలుని యొక్క సహచరులు కాలేరు. మొట్టమొదట రాముణ్ణి హనుమంతుడు ఎక్కడ చూశాడు గుర్తుందా మీకు? రాముడు పుట్టగానే హనుమంతుడు కూడా ఆయనతో పుట్టి, మనం భాయి భాయి, నీ పని చేయటానికే నేను పుట్టాను అని ఇద్దరు కూడబలుక్కుని ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారా? కాదు కదా. హనుమంతుడు ఎక్కడో సుగ్రీవుడికి మంత్రిగా ఉన్నాడు. ఎలాంటి మంత్రిగా ఉన్నాడు? పనికి రానటువంటి మంత్రిగా ఉన్నాడు. అనేగా అనాలి మనం, ఇంచేత రాజ్యం లేదు, ఉన్న రాజ్యం ఊడింది. ఇంకా ఏం జరిగింది? ఈ రాజు మంత్రి ఇద్దరు కూడా ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నారు. ఎందుకు దాచుకున్నారు? వాలి ఋష్యముఖ పర్వతం మీదకి రాలేడు, లేకపోతే అక్కడ ఉండలేకపోతుంది. మంత్రివర్యుడు ఎవడు? మంత్రివర్యుడు హనుమంతుడు గారు. రాజుగారు ఎవరు? సుగ్రీవుడు. అది పరిస్థితి వాళ్ళది. ఎటువంటి వ్యక్తి అతను? అద్భుతమైనటువంటి వరాలతో పుట్టినటువంటి వ్యక్తి. హనుమంతుడికి పుట్టుకతోనే వరాలు ఉన్నాయి, రాముడిని కలిసిన తర్వాత వరాలు లేవు. అవి రాముడికి రాకముందే వరాలన్నీ ఉన్నాయి, శక్తులన్నీ ఉన్నాయి. సూర్యుడి దగ్గర శిష్యరికం చేశాడు కదా. కానీ ఆ రాముడితో మాట్లాడిన తర్వాత మాత్రమే అతని శక్తులు చిగురిచాయి, అతని శక్తులు ఉపయోగపడ్డాయి. అలాగే మనమందరము కూడా ఏదో కారణం వల్ల ఎక్కడెక్కడో ఏ ఋష్యముక పర్వతం మీదో జీవిస్తూ ఉన్నాము. మా జీవితాలలో సుఖం లేదు, మా జీవితాలలో శాంతి లేదు. సుగ్రీవుడు హనుమంతుడి యొక్క జీవితాలలో రాముణ్ణి కలుసుకోకముందు మనకంటే హీనమైనటువంటి స్థితి అవునా కాదా? కానీ ఒకసారి రాముణ్ణి కలుసుకున్న తర్వాత, రాముడి యొక్క పనిని చేస్తాము అని నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు మారిపోయాయి. నిర్ణయం మీది. దానికి మీరు రకరకాలైనటువంటి వంకలు పెట్టవచ్చు, ఏమి లాభం లేదు. మీరు ఏ వంకలు పెట్టి పని మానేశారు అనేది ఇంపార్టెంట్ కాదు. అరటి తొక్క మీద కాలు జారి ఎముక విరిగి రైలు మిస్ అయిందా? ప్రయాణం చేయటానికి ఇష్టం లేక రైలు మిస్ అయిందా? ఇంట్లో వాళ్లతో దెబ్బలాడి కోపం వచ్చి రైలు మిస్ అయిందా? లేదు, మా స్నేహితుడితో చాలా ఆనందంగా కాలం గడుపుదాం అనుకుని రైలు మిస్ అయ్యామా? మీరు ఏ వంకైనా పెట్టుకోండి, మిస్ అయిపోయినటువంటి రైలు మిస్ అయిపోతుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎన్ని రకాలుగా మనకి మీకు చెప్పుకున్నా అర్థం కావటం లేదు. సమయము చాలా దగ్గరికి వచ్చింది. దానికి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే, కనీసం ఇవాళ నుంచి అయినా మీరు శ్వాసను గమనించండి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను? గత 20 జన్మల నుంచి చెప్తున్నాను నేను. ఉలుకు లేదు, పలుకు లేదు. ఇప్పటి నుంచైనా మీరు దాగండి. పానీయంబులు ద్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాస లీల నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృత శ్వాస సంధానుడే మరిచిన్ సురారిసుతుడే తద్విష్ణు. శ్వాస తప్ప మీకు ఏది గుర్తు ఉండకూడదు. ఇంకా ఏది ఆలోచించకండి. మీరు మీకు అర్థం కావటం లేదు, అందులో ఉన్నటువంటి అద్భుతము, అందులో ఉన్నటువంటి మ్యాజిక్. ఇంకా ఏ గురువు అక్కర్లేదు, ఏ మంత్రము అక్కర్లేదు. మరిచెన్ సురారిచితుడే తద్విశ్వము. మరిచెన్ అన్నాడు కానీ నీళ్లు తాగటం మానలేదు. పానీయంబులు ద్రాగుతుంది, గుడుచుచు సుష్టిగా తిన్నాడు, భాషించుచు మాట్లాడుతూనే ఉన్నాడు. అన్ని రకాలైన హాస లీలా నిద్ర అదులు చేయచ్చు, నవ్వుతూ ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఏ పని మానకుండా నువ్వు చేయవలసినటువంటివి ఏమిటి అంటే, నిరంతరము నీ శ్వాసను గమనించుకో. ఇది నువ్వు చేయగలిగితే నిరంతరము కూడా ఆ గురువు యొక్క శ్వాస నీలోకి ప్రవహిస్తుంది. శ్వాసే గురువు అన్నది గుర్తుంచుకోండి. గురువు యొక్క సంరక్షణ లేకపోతే మనం జీవించలేము. ఆ శ్వాసే గురువు. ఆ గురువు యొక్క పాదాలే ప్రతి దేవాలయంలోనూ మన శిరస్సు మీద పెట్టబడుతున్నాయి. ఇంచేత ఈ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో మీరు పాలు పంచుకోవాలి అంటే ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోండి, అన్నీ వదిలేయండి. మీరు వదలగలిగితేనే అది జరుగుతుంది. మీకు మేము వదలలేము, జరగదు. ఇంకా నటన మీరు ఎన్నైనా నటించుకోండి. చిన్నపిల్లలకి నడక నేర్పుతున్నప్పుడు రకరకాలుగా మనం నేర్పుతాం. కానీ ఆ ధైర్యము ఈ అశ్వమేధ యజ్ఞం కంటే ముందు మీరు చేయగలిగితే, అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి అద్భుతాలన్నీ కూడా మీవి అవుతాయి. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో ఇతరులకి సంస్కరించడానికి, ఇతరులకి ఇది చెప్పటానికి కాదు, ముందు మనము మారాలి. మనం మారితే కానీ యుగం మారదు. ఇది మీరు ఎంత సాహసము చూపించగలరు? గురువుల యొక్క తమాషా ఏంటి అంటే, చెప్తే వినకపోతే చావుగొట్టి చెవులు మూసి మరీ చేయిస్తారు. ఇచ్చంటే మనము తప్పుదారిలో వెళ్తున్నప్పుడు నీ కర్మాన్ని వదిలితే అసలు గురువు కాదు వాడు. ఇచ్చారు ఏం చేస్తాడు గురువు? ఖచ్చితంగా చాలా చాలా తీవ్ర పరిస్థితులు తీసుకొచ్చి మరీ మిమ్మల్ని ఆ దారిలో అయినా పెడతాడు. ఒకవేళ మీరు ఆ దారిలో పట్టేటటువంటి తీవ్ర పరిస్థితులు రాకపోతే మీరు ఖచ్చితంగా గురువు యొక్క శిష్యులు కారు. అప్పుడు ఏం చేయాలి? మీరు ఈ మార్గము మంచిది అని తెలిస్తే శిష్యులు అవటానికైనా బాధపడండి. ఈ అవకాశం అంత ముఖ్యం కనుక మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను, రెండు రెండు రోజుల కోర్సులుగా అశ్వమేధ గాయత్రి మహాయజ్ఞ అవగాహన శిబిరం అని నేను చెప్తున్నది. కారణం ఇదే, అశ్వమేధ యజ్ఞం అయిపోయే లోపల ఎంతమంది ఆ సాహసాన్ని మీరు తెచ్చుకోగలరు? కానీ సాహసాన్ని తెచ్చుకుని మీరు ఎక్కడికి వెళ్ళిపోకండే. మీరు సాహసం తెచ్చుకున్నారా లేదా అన్నది మనకంటే ఎక్కువ మన గురువుకి తెలుసు. చేత మీరు నాకు ఏమీ చెప్పక్కర్లేదు, పక్క వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి పేజీలు పేజీలు రాయక్కర్లేదు. మీ లోపల కనుక సంకల్పం వస్తే చాలు, ఇంకా ఈ జీవితం ఇంకా చాలు, ఇంకా ఈ జీవితము మొత్తము కూడా కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ, కరిష్యే వచనం తవ. మీరాబాయి తులసిదాసుని చూడటానికి వెళ్ళింది. ఆడవాళ్ళని చూడను అన్నాడు తులసిదాసు. నవ్వింది మీరాబాయి. నాకు తెలిసి ప్రపంచంలో పురుషుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ స్త్రీలే, ఈ మొగాడు ఎక్కడ పుట్టాడండి అని. అది చూసే కబులు ఒక పిక్చర్ తీశారు వాళ్ళు. ఇవాళ పోస్టర్ చూశాను నేను. ఎంత పోస్టర్? వీడెక్కడ మొగుడండి అని. ఆ భావమే పట్టుకుని ఉంటాడు చేత. మీరాబాయి తులసిదాసు ఉత్తరం రాసింది, నేనేదో అనుకున్నాను కృష్ణుడు ఒకడే మొగుడు మొగాడని, నువ్వు కూడా ఒక మొగాడే ఉన్నావని ఇప్పుడే తెలిసింది నాకని. పరిగెత్తుకుంటూ వచ్చాడు. తల్లి తప్పై పేరు క్షమించింది. అప్పుడు ఈవిడ ఒక క్వశ్చన్ వేసింది, నా భర్త ఒప్పుకోవటం లేదు, నేను రాజపుతానాలు పుట్టినటువంటి స్త్రీని, రాజపుత్ర స్త్రీని, ఇప్పుడే చాలా మంది స్త్రీలకి ఘోష ఎక్కువ. ఆ కాలంలో రాజపుత్ర స్త్రీలకి ఎంత ఘోషాయో మీకు తెలుసు కదా. ఆఖరికి వాళ్ళకి వాళ్ళ మహల్లోనే దేవాలయాలు ఉండేవి, వాడు బయటికి రావడానికి వీల్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి, నేను కృష్ణభక్తుంది నాకు ఏం చేయాలి అంటే, ఒకటే ఒక మాట అన్నాడు, భగవంతుడి యొక్క మార్గానికి అడ్డొచ్చేటటువంటి వాడు ఎవడైనా సరే కోటి వైరిస్తాము ఆనందించుకోండి. ఈ అశ్వమేధ అవగాహన శిబిరం నేను అందుకు పెట్టాను, నేను లెక్చర్ ఇచ్చి మీకు చెప్పడానికి కాదు. మీరు మీ యొక్క పాత్రత, మీ యొక్క అదృష్టము, మీకు లభించినటువంటి అవకాశాన్ని గుర్తించగలరా, గుర్తించగలరా అని నేను అడుగుతున్నాను తప్ప, గుర్తించాక ఏమవుతుందో నాకు తెలీదు. గుర్తించాక మీరేమవుతారో నేనేమవుతామో మనందరం కలిసి ఎక్కడ కొట్టుకుపోతామో మనకి తెలియదు. కానీ నాకు తెలిసినది ఒక విషయం ఏంటి అంటే, ఇంతకంటే చాలా ఆనందంగా, ఇంతకంటే చాలా గొప్పదైనటువంటి, ఇంతకంటే చాలా ఆనందమైనటువంటి జీవితం మనం జీవిస్తామని మాత్రము నాకు నమ్మకము ఉంది, విశ్వాసము ఉంది. స్వస్తి. సీతారాం.